आप सुन रहे हैं रेडियो रवीश।
नमस्कार, मैं रवीश कुमार। दिस पॉडकास्ट हैज बीन जनरेटेड बाय आर्टिफिशियल इंटेलिजेंस। द वॉइस यू विल नाउ हियर इज नॉट माइंड बट जनरेटेड बाय अ मशीन। वी आर ट्राइंग टू रीच न्यू ऑडियंसेस एंड दस मेकिंग यूज ऑफ व्हाट एआई हैज टू ऑफर। देयर माइट बी सम ट्रांसलेशन रिलेटेड इन एक्यूरेसीज। इन दैट केस प्लीज रेफर टू आवर मेन वीडियो।
हेलो, నేను రవీష్ కుమార్. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఎన్నికల విరాళాల వ్యాపారం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఇప్పటికే ఫిబ్రవరిలో సగం గడిచి మార్చి మొత్తం గడిచిపోవడంతో ఈ విషయంపై ఎట్టకేలకు ప్రధాని మోదీ ప్రకటన చేశారు. బహుశా ఎన్నికల కోలాహలం మధ్య, ప్రకటనల సందడి మధ్య బాండ్ ఇష్యూను పరిష్కరించే లాంఛనప్రాయాన్ని నిర్ధారించడానికి ఇది జరిగింది. అయితే అసలు ప్రధాని ఏం చెప్పారు? అతని ప్రకటనకు తార్కిక ఆధారం లేదా వాస్తవిక మద్దతు ఉందా? ఈరోజు వీడియోలో మేము దీని గురించి చర్చిస్తున్నాము, కాబట్టి దయచేసి మొత్తం వీడియోను చూడండి. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని మోదీ స్పందించారా? ప్రభుత్వ ఉద్దేశాల గురించి లేవనెత్తిన ప్రశ్నలను ఆయన పరిష్కరించారా? ఇది చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభివర్ణిస్తే ఆ చట్టాన్ని ప్రధాని మోదీ ఎలా తీసుకుంటారు? పైగా ఎలక్టోరల్ బాండ్లపై ప్రకటన విడుదల చేయడానికి ఆయనకు 1.5 నెలలు ఎందుకు పట్టింది? తమిళనాడుకు చెందిన తంతి టీవీకి ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో, మరియు కోర్ట్ సార్, నేను ప్రచురించిన ఎలక్టోరల్ బాండ్ డేటా గురించి కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇది మీ పార్టీకి కొంత ఇబ్బందిని కలిగించిందని మీరు అనుకుంటున్నారా? మరియు కోర్ట్ ప్రధాని మోదీ స్పందిస్తూ, మరియు కోర్ట్ నాకు ఎదురుదెబ్బ తగిలిన మీరు ఏమి చేశారో చెప్పండి. ఈరోజు డ్యాన్స్ చేస్తూ గర్వంగా భావించే వారు పశ్చాత్తాపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఏ ఎన్నికలు జరిగినా ఈ పండితులందరినీ నేను అడగాలనుకుంటున్నాను. 2014కి ముందు జరిగిన ఎన్నికల్లో ఖర్చు లేకుండానే ఉంది కదా? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు ఖర్చు చేశారో చెప్పగల ఏజెన్సీ ఏది? ఎలక్టోరల్ బాండ్లను సృష్టించారు. ఈరోజు మీరు డబ్బును ఎవరు తీసుకున్నారు, ఎక్కడ ఇచ్చారు అని మీరు కనుగొనగలుగుతారు. లేకుంటే ఇంతకు ముందు ఎటువంటి సమాచారం లేదు. ఎన్నికల ఖర్చు ఈరోజు మీరు ట్రయల్ పొందుతున్నారు. ఎలక్టోరల్ బాండ్లు ఏవీ పర్ఫెక్ట్గా లేవు, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవచ్చు. నాకు ఎదురుదెబ్బ తగలడానికి నేనేం చేశానని ప్రధాని అన్నారు. దీనికి సమాధానం ఏమిటంటే, మీరు అనేక విధానాలను ఉల్లంఘించి చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధం అని తేలింది. విపక్షం కాదు, సుప్రీంకోర్టు తన తీర్పులో ఇవన్నీ పేర్కొంది. ఆ తర్వాత దానికి సంబంధించిన సమాచారం బయటకు రాగానే ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారనేది వెల్లడైంది. దాడి తర్వాత కంపెనీలు మీ పార్టీకి కోట్లాది రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు తేలింది. సుప్రీంకోర్టు ఆర్డర్లో ఏం రాసిందో ప్రధాని మర్చిపోయారని, లేదంటే ప్రజలకు తెలియదని, తెలిసిన వారు కూడా మర్చిపోయారని అనుకుంటున్నారు. ఐపీఎల్లో వాళ్లు పట్టుబడాలి. కోర్టు తన తీర్పులో ఏం చెప్పిందో మరోసారి అర్థం చేసుకుందాం. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం మరియు కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఆర్టికల్ 19(1)(a)ని ఉల్లంఘించాయి. సమాచార హక్కుకు విరుద్ధమైనవి మరియు రాజ్యాంగ విరుద్ధమైనవి. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చదివి, తీర్పును చదివి, ఆపై ప్రశ్నలను అడిగితే అప్పుడు ప్రధాని ఏమి చేశారో, ఎందుకు షాక్ అవ్వాలో సమాధానం చెప్పలేరు. మీరు రాజ్యాంగ విరుద్ధమైన మరియు చట్టవిరుద్ధమైన చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు మీరు షాక్ అవ్వాలి. దొంగతనం పట్టుబడింది, సందేహాలు ఉన్నవారు నిజమని నిరూపించారు. ఇది ప్రధానికి షాక్ కాదా? ఆయన చేసిన చట్టానికి సుప్రీంకోర్టు వెనుక తలుపులు పట్టుకున్నట్టే. ఇప్పుడు ఆయన రెండవ అంశానికి వద్దాం. తాను ఎలక్టోరల్ బాండ్ తయారు చేశానని, దానివల్ల ఈరోజు ఎవరు డబ్బులు తీసుకున్నారో, బాండ్ ఎక్కడ ఇచ్చారో తెలుసుకోవచ్చని ప్రధాని మోదీ అన్నారు. లేకపోతే ఇంతకు ముందు సమాచారం లేదు. మీరు కాలిబాటను పొందుతున్నారు. ఈ ప్రకటన అవాస్తవం మరియు సరికాదు. ఇది అవాస్తవం ఎందుకంటే ప్రజలకు తెలిసేలా మోదీ అలాంటి చట్టమేదీ చేయలేదు. నిజమేమిటంటే ఈ బాండ్ వివరాలను ప్రజలకు వెల్లడించకూడదని మోదీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఘాటుగా వాదించారు. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి మరియు గ్రహీతల గుర్తింపులు రహస్యంగా ఉండేలా మోడీ ఒక చట్టాన్ని రూపొందించారు. మోడీ స్థాపించిన ఎలక్టోరల్ బాండ్ చట్టం యొక్క పునాది కొనుగోలుదారులు మరియు లబ్ధిదారుల గుర్తింపులను గోప్యంగా ఉంచడం. అయితే సుప్రీంకోర్టు దీనిని చట్టవిరుద్ధంగా పరిగణించి దానిని బహిర్గతం చేయడాన్ని తప్పనిసరి చేసింది. మరియు కోర్ట్ రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదు. తెలుసుకునే హక్కు పౌరులందరికీ అందుబాటులో ఉన్న సార్వత్రిక హక్కు కాదు మరియు కోర్ట్ అని పేర్కొన్న ప్రధాని సుప్రీంకోర్టులో తన మునుపటి వైఖరిని కూడా వ్యతిరేకించారు. రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు ఇస్తున్నారో తెలుసుకునే హక్కు పౌరులకు లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వ అధినేత ఇప్పుడు తన చట్టం వల్ల ఎవరు విరాళాలు ఇచ్చారు, ఎవరు నిధులు పొందారు అనే వివరాలు తెలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల సమాచార హక్కును వ్యతిరేకిస్తూ కోర్టులో ప్రభుత్వం కంపెనీల పక్షాన నిలిచింది. మరియు కోర్ట్ రాజకీయ పార్టీతో అనుబంధం కలిగి ఉండే హక్కును కలిగి ఉన్న పౌరుల గోప్యతను రక్షించడం రాష్ట్రం యొక్క సానుకూల బాధ్యత అని ప్రభుత్వం వాదించింది. కొనుగోలుదారు తన రాజకీయ ధోరణిని వెల్లడించకుండా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసే హక్కును కలిగి ఉంటాడు. ఈ గోప్యత హక్కు పారామౌంట్ మరియు కోర్ట్ వారు గోప్యతా హక్కులను ఉటంకిస్తూ కోర్టులో కార్పొరేట్ దాతలను బహిర్గతం చేయకూడదని వాదించారు. ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు చెబుతున్నది తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రతిధ్వనిస్తుంది, అయినప్పటికీ ఆయన చట్టం ఈ పారదర్శకతను సులభతరం చేసిందని తప్పుగా పేర్కొంది. అతను తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం లేదా సుప్రీంకోర్టు తీర్పును సమర్థించడం లేదు. కొద్దిమంది ప్రధానులు అలా చేయగలరు. ఆయన నేరుగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వీకరించి ఉంటే మేలు జరిగేది. బాండ్ వివరాలను దాచడానికి విస్తృతమైన ప్రయత్నాలు, గోప్యతను నిర్ధారించడానికి ఖరీదైన న్యాయవాదులను నియమించడం, ఇప్పుడు కొత్తగా వచ్చిన పారదర్శకతకు మోడీ చట్టమే కారణమన్న వాదనలతో వ్యంగ్యంగా హైలైట్ చేయబడింది. ఇప్పుడు ఈ పథకం బట్టబయలు కావడంతో ప్రధానమంత్రి విపరీతంగా ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రభుత్వం యొక్క హేతువు ఏమిటంటే దాతలు వేధింపులను ఎదుర్కొంటారు, అయితే దాడుల తర్వాత విరాళాలను పరిశీలించినట్లు తేలింది. అంతేకాదు, రాజకీయ పగతో దాతలపై ఎలాంటి ప్రతీకార చర్యలను నిరోధించేందుకు చట్టాన్ని రూపొందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ వాదనను పూర్తిగా కొట్టిపారేశారు. జస్టిస్ ఖన్నా తన ప్రత్యేక అభిప్రాయంలో నిర్ణయాన్ని బలపరిచే వాదనలను అందించారు. వారి లబ్ధిదారుని ఎన్నుకోవడం దాత యొక్క ప్రత్యేక హక్కు అని పేర్కొంది. దాతపై ఏదైనా ప్రతీకార చర్య చట్టం మరియు అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది, ఇది తప్పనిసరిగా నిలిపివేయబడాలి. దాతలను వేధింపుల నుండి రక్షించడానికి క్లెయిమ్ చేయడం ద్వారా ఈ తప్పుడు పద్ధతిని సమర్థించడం లేదా వివరించడం సాధ్యం కాదు. ఈ దుష్ప్రవర్తనను సరిదిద్దడానికి బదులుగా ఇది శాశ్వతంగా మరియు క్షమించి ప్రజల సమాచార హక్కును బలహీనపరుస్తుంది. ఇలాంటి శిక్షార్హమైన చర్యలకు, వేధింపులకు విరుగుడు పారదర్శకత, గోప్యత కాదు. అంతేకాకుండా ఎన్నికల్లో నల్లధనం నిరోధానికి దాతల గోప్యతతో సంబంధం లేదని జస్టిస్ ఖన్నా హైలైట్ చేశారు. సమాచారాన్ని దాచడం మనీ లాండరింగ్ ద్వారా పొందిన నిధులను చట్టబద్ధం చేస్తుంది, అలాంటి పద్ధతులు సవాలు లేకుండా కొనసాగవచ్చని సూచిస్తున్నాయి. అయినప్పటికీ పీఎం మోడీ బాండ్ వ్యవస్థను ప్రశంసించారు మరియు మీడియా అతని వాదనలను ప్రశ్నించడంలో విఫలమైంది. నెలన్నర తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవిగా, అవాస్తవమని పాఠకులకు గుర్తు చేయకుండా హిందీ, ఇంగ్లీషు మీడియా సంస్థలు ప్రధాని ప్రకటనను ప్రచురిస్తాయి. సుప్రీంకోర్టు నిర్ణయానికి సంబంధించి ప్రతి వాదనకు ఆధారం, వీక్షకులైన మీకు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మేము అందించిన సందర్భంలో ప్రధానమంత్రి ప్రకటనను ఒకసారి పరిశీలిస్తే అబద్ధాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏ హిందీ వార్తాపత్రిక ఈ సమాచారాన్ని అటువంటి పద్ధతిలో అందించదు. బీజేపీకి ఏ కంపెనీలు విరాళాలు ఇచ్చాయో ప్రభుత్వం వెల్లడించాల్సి వస్తే తన తరఫున పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేది. బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారి గురించి ఎన్నికల సంఘం ఆరా తీస్తే విరాళాల గురించి తాము ఎలాంటి రికార్డును ఉంచుకోలేదని ఆ పార్టీ స్పందించిందని మేము మీకు గుర్తు చేయాలనుకుంటున్నాము. దీన్ని పరిగణించండి, ఎవరైనా 1 కోట్ల రూపాయలు విలువైన బాండ్ను విరాళంగా ఇస్తే దాని వివరాలను బీజేపీ నిర్వహించలేదా? నిజమేమిటంటే విరాళాలు ఇచ్చే కంపెనీల గుర్తింపును మరుగున పరచడానికి, బలవంతంగా 100 కోట్లు విరాళంగా ఇవ్వడానికి ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దాడుల నుండి వారు ఎదుర్కొన్న ఒత్తిడిని సూచించే సామర్థ్యం కూడా లేదు. ఇలాంటి దాడుల తర్వాత బీజేపీకి 100 కోట్లు విరాళంగా ఇచ్చినంత మాత్రాన ఎవరూ సంతోషించరు. మీరు అలా చేస్తారా? ఎలక్టోరల్ బాండ్లో ప్రజల తెలుసుకునే హక్కును చేర్చినట్లయితే సుప్రీంకోర్టు దానిని చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధమైనదిగా భావించేది కాదు. మీరు వీక్షకులు ప్రధానమంత్రిని ప్రశ్నించవచ్చు, సుప్రీంకోర్టు బాండ్ను చెల్లుబాటు చేయకుండా మరియు మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని తప్పనిసరి చేయకుంటే మీకు తెలిసి ఉండేదేమో. ఎలక్టోరల్ బాండ్ కేసులో పిటిషనర్లు 41 ఈడీ దాడులు చేసిన కంపెనీలు బీజేపీకి 2471 కోట్లు విరాళంగా ఇచ్చాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రభుత్వ సాక్షిగా మారిన తర్వాత శరత్ రెడ్డికి చెందిన అరబిందో ఫార్మా బీజేపీకి 55 కోట్లు విరాళంగా ఇచ్చింది. గుజరాత్కు చెందిన అనేక తయారీ కంపెనీల మందులు పరీక్షల్లో విఫలమైనప్పుడు వారు బీజేపీకి సుమారు 80 కోట్లు విరాళంగా ఇచ్చారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ టొరెంట్ గ్రూప్కు 285 కోట్ల ఆస్తి పన్ను మాఫీ చేశారు. ఆ తర్వాత బీజేపీకి 185 కోట్లు విరాళంగా ఇచ్చారు. టెలికాం రంగంలో శాటిలైట్ స్పెక్ట్రంను వేలం వేయడానికి నియమాలు మార్చబడ్డాయి మరియు అదే సమయంలో భారతి ఎయిర్టెల్ బీజేపీకి 150 కోట్ల విరాళం ఇచ్చింది. బాండ్ చట్టం వల్ల ఇదంతా నేర్చుకున్నారా? సంక్లిష్ట సమాచారాన్ని సత్వరమే క్రోడీకరించడంలో ఉన్న ఇబ్బందులను పేర్కొంటూ 4 నెలల గడువు కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రధాని మర్చిపోయారా? హరీష్ సాల్వే వాదనలతో సహా ఏ న్యాయవాది వాదనలకు లొంగని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కు సమాచారం అందించాలని మరియు దాని వెబ్సైట్లో ప్రచురించాలని డిమాండ్ చేసింది. స్టేట్ బ్యాంక్ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తన పేరు మీద అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగా అడిగారు. ఇది గతంలో మేనేజర్ స్థాయి అధికారి దాఖలు చేసే పద్ధతికి భిన్నంగా ఉంది. ఖరా 10 నెలల పొడిగింపు పొందింది. స్టేట్ బ్యాంక్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం అసంపూర్తిగా ఉందని, బాండ్ వెనుక రాసి ఉన్న రహస్య కోడ్ లోపించిందని ప్రధాని కూడా మర్చిపోయారా? చివరకు ఎన్నికల కమిషన్కు బాండ్ల రహస్య సంఖ్యలను బహిర్గతం చేయడానికి స్టేట్ బ్యాంక్ కోసం మరొక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. బీజేపీకి మొత్తం 8252 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల నుండి మాత్రమే అందాయని వెల్లడించింది. భారత ప్రభుత్వం స్వచ్ఛందంగా ఈ సమాచారాన్ని ప్రజలతో పంచుకుందా? ప్రధాన స్రవంతి మీడియా దీనిపై కథనం చేసిందా? లేక ఈ వ్యక్తులేనా? చాలా ప్రముఖ హిందీ వార్తాపత్రికలు కూడా దీనిని కవర్ చేయలేదు. కాబట్టి బాండ్ చట్టం లేకుండా ఎవరు విరాళం ఇచ్చారు, ఎవరు స్వీకరించారు అనే వివరాలు తెలియవు అని ప్రధాని ఎలా వాదిస్తారు? స్క్రోల్ న్యూస్ మినిట్, న్యూస్ లాండ్రీ మరియు ఆర్టికల్ 14 నుండి జర్నలిస్టుల నివేదికలను సమీక్షించమని మరియు దాతలు మరియు గ్రహీతల గురించి మీకు తెలియజేసే విధంగా బాండ్లపై ఏ ప్రధాన స్రవంతి ఛానెల్ మరియు వార్తాపత్రిక నివేదించాలో మీరే నిర్ణయించుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. వారి రిపోర్టింగ్ని హిందీ వార్తాపత్రికలతో పోల్చి చూడండి. మీ ఇంటికి వచ్చే ఆంగ్ల వార్తాపత్రికను తనిఖీ చేయండి మరియు అలాంటి రిపోర్టింగ్ జరిగిందో లేదో చూడండి. ఎన్నికల సంఘం కూడా ఈ బాండ్ను వ్యతిరేకించింది. గుర్తుంచుకోండి, పరిశ్రమ సంస్థలు ఫిక్కీ మరియు పిహెచ్డి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తమ పేర్లు బహిరంగపరచబడలేదని నిర్ధారించుకోవడానికి సుప్రీంకోర్టుకు వెళ్లాయి. వారి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 15 ఫిబ్రవరి తన నిర్ణయంలో రాజకీయ పార్టీలకు విరాళాల గురించి వాటాదారులకు తెలియజేయకపోవడం వాటాదారుల హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారని కోర్టు పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ యొక్క గోప్యత కారణంగా వారు ఏదైనా రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వకూడదనుకుంటే కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేరు. సమాచార హక్కు విషయంలో పౌరులు మరియు ఓటర్ల హక్కుల విస్తృత నిర్వచనంపైనే తమ నిర్ణయం ఆధారపడి ఉందని, కాబట్టి వాటాదారులపై విడిగా వ్యాఖ్యానించబోమని కోర్టు పేర్కొంది. ఆర్థిక చట్టంలోని గోప్యత సవరణ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ప్రకటించింది. జస్టిస్ ఖన్నా తన తీర్పులో ఏదైనా పబ్లిక్ లేదా ప్రైవేట్ కంపెనీ గోప్యతా ఉల్లంఘన వాదన బలహీనంగా ఉందని పేర్కొంది, ఎందుకంటే దాని లావాదేవీలు దాని వాటాదారులకు మరియు సాధారణ ప్రజలకు పారదర్శకంగా ఉండాలి. ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం, పాలసీ మార్పు పేరుతో విరాళాలు యాదృచ్ఛికంగా రావడం, దాడి తర్వాత విరాళం ఇవ్వమని బలవంతం చేయడం మరియు సమాచారం వెలుగులోకి వచ్చినప్పటికీ దర్యాప్తు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మేము మార్చి 16 నాటి వీడియోలోని ఒక సెగ్మెంట్ను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాము. ఆ గేమ్ రకాన్ని చూపుతుంది. మార్చి 16 ప్రదర్శనలో దాతల జాబితాలో కనిపించిన టొరెంట్ గ్రూప్ మరియు దాని అనుబంధ సంస్థలైన టొరెంట్ పవర్ లిమిటెడ్ మరియు టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనే దాత గురించిన సమాచారాన్ని న్యూస్లాండ్రీ మరియు న్యూస్ మినిట్ బయటపెట్టాయని మేము నివేదించాము. 5 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కంపెనీకి 285 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను చెల్లించకుండా మినహాయించారు. ఈ కంపెనీ సుమారు 5 ఏళ్లలో 185 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ గ్రూప్ చైర్మన్ సుధీర్ మెహతా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులు. 2007 మరియు 2015 మధ్య ఈ కంపెనీ బీజేపీకి ₹33 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చినట్లు న్యూస్లాండ్రీ కనుగొంది. టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మొత్తం ₹77.50 కోట్లను బాండ్ల ద్వారా విరాళంగా అందించగా 61 కోట్ల రూపాయలు బీజేపీకి చేరాయి. 2019లో ఈ కంపెనీ తన రక్తపోటు మందులను యుఎస్ నుండి రీకాల్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వాటిలో క్యాన్సర్ కలిగించే అంశాలు ఉన్నట్లు కనుగొనబడింది. ప్రధాని ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ సుదీర్ఘ కథనాన్ని ట్వీట్ చేశారు. ప్రధాని రోజురోజుకు నిజాయితీకి దిగజారుతున్నారని జయరాం రాశారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పూర్తిగా రహస్యంగా ఉండేలా రూపొందించామని ప్రధాని మోదీ ఓ తమిళ టెలివిజన్ ఛానెల్తో మాట్లాడిన దానికి ఆయన ఘాటుగా స్పందించారు. 2018 మరియు 2024 మధ్య 6 ఏళ్లలో ఏ పార్టీ ఏ దాత నుండి ఎంత విరాళం పొందింది అనే దాని గురించి ఎటువంటి సమాచారం పబ్లిక్గా అందించబడలేదు. ఏ పార్టీకి ఎవరు విరాళాలు ఇచ్చారనే వివరాలను ప్రచురించాలని సుప్రీంకోర్టు SEBI కోరింది. అయితే రిమోట్ కంట్రోల్లో పనిచేస్తున్న SEBI ఈ సమాచారాన్ని సేకరించలేదని కోర్టుకు అబద్ధం చెప్పింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రమే డేటాను పబ్లిక్ చేయడానికి పొడిగించాలని కోరుతూ డేటాను సేకరించడానికి 3 నెలలు అభ్యర్థించింది. సుప్రీంకోర్టు యొక్క బలమైన జోక్యం మాత్రమే SBI కొన్ని రోజుల్లో డేటాను బహిరంగంగా విడుదల చేయవలసి వచ్చింది. రాజకీయ పార్టీలతో దాతల డేటాను సరిపోల్చడానికి 3 నెలల పొడిగింపును అభ్యర్థించినప్పుడు SBI అబద్ధం చెప్పింది. ప్రతి దాతని వారు విరాళం ఇచ్చిన రాజకీయ పార్టీకి సరిపోల్చడానికి మా బృందానికి పైథాన్ కోడ్ 5 లైన్లు మరియు 15 సెకండ్ల కంటే తక్కువ సమయం మాత్రమే అవసరం. నేను షాక్కు గురయ్యేంత వరకు నేనేం చేశాను అని ప్రధాని అడిగారని జయరాం అన్నారు. దీనికి ప్రతిస్పందనగా జయరాం కొన్ని వాస్తవాలను సమర్పించి, మరియు కోర్టు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు, ప్రాజెక్టులు మరియు పర్యావరణ అనుమతులు మీ పార్టీకి కార్పొరేట్ దాతలు ఇచ్చిన 1000 కోట్ల ఎలక్టోరల్ బాండ్ విరాళాలతో స్పష్టంగా ముడిపడి ఉన్నాయి. భారత ప్రభుత్వం ఒక సూపర్ మార్కెట్ గా మారింది మరియు #39 విరాళాలు ఇవ్వండి, వ్యాపారం చేయండి మరియు #39 మరియు కోర్ట్ కంపెనీలపై కనీసం 40 ED ITCBI దాడుల తర్వాత బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు అందుకుంది. ప్రధాని, ఆయన సహచరులు క్రమపద్ధతిలో దోపిడీకి పాల్పడ్డారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో మంచి పేరు తెచ్చుకున్న రీతు సరిన్ అనే ఇండ ఇయన్ ఎక్స్ప్రెస్ కి చెందిన జర్నలిస్ట్ ఉన్నారు. March 30న ప్రచురితమైన రీతు సరిన్ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు బాండ్ పథకాన్ని రద్దు చేయడానికి 3 రోజుల ముందు భారత ప్రభుత్వం 10,000 కోట్ల విలువైన బాండ్ల ముద్రణకు ఆదేశించింది. ఒక్కొక్కటి 1 కోటి బాండ్లను ముద్రించడానికి తొందరపాటు ఏమిటి? ఇక ఆ నిర్ణయం రాగానే దాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడానికి చాలా రోజులు పట్టింది. అప్పటికి 8,350 కోట్ల విలువైన బాండ్లను ముద్రించారు. మీ హిందీ వార్తాపత్రికలో అలాంటి వార్త ఏదైనా ముద్రించబడిందా? ఎందుకు ముద్రించలేదు? జర్నలిస్టులకు తెలియక కాదు, హిందీ వార్తాపత్రికల్లో దీన్ని ఎందుకు ముద్రించడం లేదని వందలాది మంది రిపోర్టర్లు ఆఫీసుకు వెళ్లి ఇంటికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అందుకే ఈరోజు సాధారణ ప్రజలకు ఎలక్టోరల్ బాండ్ల గురించి ఏమీ తెలియదు. ప్రతిపక్షాలు అత్యధికంగా విరాళాలు అందుకున్నాయని అమిత్ షా పేర్కొన్నారు మరియు వార్తాపత్రికలు ధృవీకరించకుండానే ఈ అబద్ధాన్ని ముద్రించాయి. ఏది ఏమైనా బీజేపీకి అత్యధిక విరాళాలు అందాయి. హిందీ వార్తాపత్రికలు 2 నేరాలకు పాల్పడుతున్నాయి. బాండ్ల గురించిన సమాచారం మీకు చేరకుండా నిరోధిస్తున్నాయి మరియు వాస్తవాలు తప్పు, వాదనలు తప్పు అని వారు అటువంటి ప్రకటనలను కూడా ధృవీకరించరు. బాండ్ల పేరుతో విరాళాలు వసూలు చేయడమే కాకుండా వార్తాపత్రికలు మీకు తెలియకుండా చేసి మీ ఆవేదనను దోచుకున్నాయి. ఇది అలా ఉండకపోయి ఉంటే ఈరోజు ప్రతి వార్తాపత్రిక మొదటి పేజీలో ఎలక్టోరల్ బాండ్ల గురించి ప్రధాని అబద్ధాలు చెప్పారని పేర్కొంది. దీనికి సమాచారం అందించడానికి ఎలాంటి సంబంధం లేదు. హలో, నేను రవీష్ కుమార్.